అన్నదమ్ముల ప్రేమ అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నమాట. రాక్షసులకు ఎక్కువగా అన్నదమ్ముల ప్రేమ ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే మానవుల్లో కంటే రాక్షసుల్లోనే సోదర ప్రేమ ఎక్కువ. మీరు చూడండి, కుంభకర్ణుడికి ఎంత ఇష్టం లేకపోయినా రావణుడు అంటే ఇష్టం. హిరణ్యాక్షరణ్య కేసుకులు ప్రాణంగా వెతికారు. అంటే ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి. విభీషణుడు అంటే వాడు పక్కన పెట్టండి, వాడు ధర్మార్థులు ఉంటారు ఎక్కువ భాగం. అదేమిటో తెలియదు, మానవులు వెళ్ళి అంత ప్రేమ ఉంటుంది కానీ వాళ్లకు ఉన్నంత ప్రేమ ఉండదు అనమాట. మనం కూడా నేర్చుకోవాలి సోదర ప్రేమ. నేర్చుకుంటే రాక్షసులు అవ్వలేండి, మీరు మాత్రం మరి మీకు వైరం రావచ్చు. రాక్షసులకి ప్రేమ ఉంటుందన్నారు, లేకపోతే మేము అన్నదమ్ములం కలిసి ఉంటే మేము కూడా రాక్షసులు అని మీరు అంటారా అంటే, మానవులు ఎప్పుడూ రాక్షసులు అవ్వలేరు, అవ్వాలని అవ్వలేదు. ఇదో పక్కన పెడితే, నా తమ్ముడు లేకపోతే నేను బ్రతకలేనని అగ్నిలో దూకపోయాడు ఆయన. అప్పుడు అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, మూర్ఖుడ, ఆత్మాహుతి మహాపాపం, అన్ని పాపాల్లోకి ఆత్మహత్య గొప్ప పాపం. ఆయువు ఉండగా ఆయువు తీసుకోకూడదు, పిశాచిపోయి అల్లాడిపోతావు. అయినా ఏమురిగింది, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాడు తమ్ముడు, ఇప్పుడు కాకపోతే రేపైనా. ఇప్పుడు పోయాడు అనుకో, దానికి దుఃఖం ఎందుకంటే, లేదండి మా తమ్ముడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలండి, మీరు నాకు వరాలు ఇస్తానంటే నేను ఆత్మాహుతి చేసుకోనన్నాడు. నీకేం కావాలో కోరుకున్నాడు అగ్ని. లోకాలని పీడించి అంత తేలికగా మరణం లేనటువంటి ఒక అపూర్వ వీరుణ్ణి నా కుమారుడిగా ప్రసాదించు, ఇంద్రుడి మీద పగ తీర్చుకోవాలి వాడు అన్నాడు. తథాస్తు, కానీ వాడు గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ నుంచి ఈ హిమాలయ పర్వత సానుకుల దగ్గరికి వెళ్ళు, నీకు బాగా నచ్చిన ఒక సుందరీమణిని చేపట్టు, ఒక్క సుందరిని. నీకు ఎవరు నచ్చితే వారి ద్వారా ఇంద్రుణ్ణి, దేవతల్ని, మూడు లోకాల్ని ఉప్పు తిప్పలు పెట్టే కొడుకు పుడతాడని వర్ణించాడు అగ్నిహోత్రుడు. అప్పుడు వాడు సంతోషంతో ఆత్మహత్య మానేసి హిమాలయ పర్వత సానుకులలో నాకు పెళ్లికి తగిన వధు ఎక్కడ దొరుకుతుందని తిరిగాడు. ఎవడి దోగం వాడిదని నల్లగా నిగనగలాడిపోతున్న ఒక గౌడు గేదు కనపడింది, గేదు ఒక మహిషి. అంతమంది అప్సరస తిరుగుతారు అక్కడ, మనుష స్త్రీలు తిరుగుతారు, వారెవరూ ఇతనికి ఆకర్షణగా అనిపించలేదని పాపం వాడ అదృష్టం. అది ఆ గేదె కనపడగానే, ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెనకైనా లేదు కదా అని పాటలు పాడుకుంటూ దాన్ని అడ్డుపడ్డాడు. పాపం ఆ గేదెతో మాట్లాడే శక్తి విడుకుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేను గేదెని, నువ్వు రాక్షసుని మనకి పెళ్లి ఎలాగంటే నేను కామరూపుణ్ణి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తానని వెంటనే వీడు ఒక మనిషి రూపం ధరించాడు. దొరపోతు రూపం అంటే కోరుకున్న పిల్ల కోసం మతం మార్చుకున్నాడు, జాతి మార్చుకున్నాడు, రూపం మార్చుకున్నాడు. మార్చుకుని దొన్నపోతు రూపంలో దాన్ని వారం చేసుకున్నాడు. ఈ దొన్నపోతు వల్ల ఆ గేదె గర్భం ధరించింది. ఈ గేదె కొంచెం అందమైన గేదె, గేదెల్లో కూడా మనకి తెలియదు కానీ పైకి గేదెలు దొన్నపోతులకు అందంగా కనపడతాయి. అందువల్ల ఈ గేదెని ఆ హిమాలయ పర్వతంలో ఉన్న మరొక మహిషిని చూసింది. ఆ మహిషి దీని వెంటబడింది, నా భార్యను రక్షించుకుంటానంటూ వీడు దాని మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ వచ్చిన దొన్నపోతు సామాన్యమేది కాదు, మంచి అడవి దొన్నపోతు, కొమ్ములతో వీడి పొడి చంపేసింది. దాంతో రంగుడు చచ్చిపోయాడు. పాపం ఈ గేదె, గేదెల్లో కూడా పతివ్రతలు ఉంటాయండి. నా భర్తే నా దైవం, నా కోసం మహిష రూపం ధరించి నన్ను గర్భవతిని చేసిన నా భర్త ఇప్పుడు చచ్చిపోయాడు. వీడు చచ్చిపోతే నేను బతకలేనని ఏడుస్తూ కూర్చుంది. ఈ కొత్త దొన్నపోతు దీని వెంట పడింది. రక్షించండు అయ్యింది గేది. అక్కడ కొంతమంది యక్షులు ఉన్నారు. ఆ యక్షుడు అస్త్ర శస్త్రాలతో ఆ వెంట పడుతున్న దొన్నపోతును చంపి ఈ మహిషిని బ్రతికించారు. అప్పుడు ఏమమ్మా నీ భర్త చచ్చిపోయాడు, అంత మాత్రం చేత అలోరక్షణాన్ని ఏడవకు నీ గర్భం పాడైపోతుందంటే ఇంకా నాకు గర్భం వద్దు ఇంకోటి వద్దు, నా భర్త పోతే నేను ఎలా బతుకుతాను, ఇప్పుడే చచ్చిపోతాను అన్నది. గర్భవతులు చావకూడదు తల్లి అన్నారు వాడు యక్షుడు. అప్పుడు వాడి ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, నా కడుపులో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పుట్టకుండా నేను చావకూడదని మీరు అంటున్నారు, పిల్లలు పుట్టేదాకా నేను ఆగను అని తన కొమ్ములతో తన పొట్టని చీల్చుకుని అందులోంచి పిల్లలిద్దరిని బయట పారేసి అగ్నిలో దుక్కు తెచ్చిపోయింది. భర్తతో కూడా సహగమనం చేసింది. చూసారు ఏదైతేనే అలా పతివ్రతలుగా ఉండేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు బయట పెట్టారట, వాడిని యక్షులు పెంచారు. అందులో ఒకడు మహిషుడు, రెండోవాడు రక్త బీజుడు, వాడు సుంభరి సుంభ దగ్గర ఉన్నవాడు వాడనమాట. ఈ ఇద్దరు బ్రహ్మదేవుడి వరాల కోసం తపస్సు చేసి మెప్పిస్తే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మహిషాసురుడు అనేక దిగ్గీశక్తులు అడిగాడు. నాకెవ్వరి వల్ల చావు ఉండకూడదు, ఒక్క స్త్రీ చేతిలో తప్ప, ఆ ఆడదని ఏం చేస్తున్నారు అన్నాడు వాడు. అగ్నిగా రాలేదు లేండి అప్పటికి, అందుకని స్త్రీల శక్తి గొప్ప శక్తి గ్రహించలేక అజ్ఞానంలో పడి ఆ ఆడవాళ్ళు నన్ను ఏం చేస్తారు కాబట్టి స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు బ్రహ్మని. తథాస్తు, నీకెవరి వల్ల మరణం ఉండదు, కాని విర్రవీగి నీవు లోకద్రోహం చేసినప్పుడు స్త్రీ చేతిలోనే నీకు మరణం వస్తుంది అని బ్రహ్మ శాసించాడు. ఇక రెండో వాడు రక్తబీజుడు. వాడేమన్నాడు తెలుసా, నాకు ఈ వరాలు వద్దు, నా శరీరాన్ని ఎవడన్నా పొడిచాడంటే అందులోంచి వచ్చే రక్త బిందువులు నేల మీద పడగాని ఎన్ని బిందువులు నేల మీద పడితే అంతమంది రక్త బిందువులు పుట్టాలి. ఈ రక్త బిందువులు అందరూ చచ్చిపోతే తప్ప నాకు చావుండకూడదు. ఇది ఎంత కష్టం ఆలోచించారని తెలుసు. రక్త బిందు నేల మీద పడితే ఇటువంటి వాడికి కూడా తయారవుతాడట. వీళ్ళందరూ చావాలంటే వీళ్ళని పొడిచినప్పుడల్లా వాళ్ళ రక్త బిందువులు మళ్ళీ నేల మీద పడుతూనే ఉంటాయి, మళ్ళీ రక్త బిందులు పుడుతూనే ఉంటారు. అనంత రక్త బిందులతో భూమి నిండిపోతుంది, వీళ్ళు చావుండదు. వీడంతా వీడు వద్దనుకుంటే వీళ్ళంతా వీళ్ళందరూ కలిసిపోవాలి. కాబట్టి ఈ సృష్టిలో వాడిని ఎవరు తప్పలేడు అనమాట. అలాంటి వరం వాడుకోలేడు. వాడి తెలివితేటలు వాడు ఈ విధంగా ఇద్దరికి వరాలిచ్చి బ్రహ్మ అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు మహిషాసురుడు శుక్రాచార్యుని గురువుగా చేసుకుని అబ్బో వాడు మొత్తం లోకాలన్నీ ఆక్రమించాడు, సుర సిద్ధ సాధ్య నర కిందన పన్నగ యక్షచార నాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ తల్లకిందులు చేశాడు. త్రిమూర్తులు కూడా వాడి చెప్పులు ఓడిపోయారట. చివరికి అందరూ కలిసి మందర పర్వతం దగ్గర చేరి ఇప్పుడు ఏమి చేస్తే వీడిని సంహరించాలి, ఎలా చంపాలి వీడిని అనుకుని, మన వల్ల కాదనుకుని అందరూ అప్పుడు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అప్పుడు అమ్మ వీడిని సంహరించడానికి ఇచ్చా మాత్రంతో విష్ణు శరీరం నుంచి తెల్లని కాంతి రూపంలో బయటకు వచ్చింది, బ్రహ్మ శరీరం నుంచి ఎర్రని కాంతి, శివుడి శరీరం నుంచి నీలపు కాంతి, ఇంద్రుడి శరీరం నుంచి శ్వేతము ఎరుపు కాగాపులకమైన కాంతి, ఇలా ఒక్కొక్క దేవతల నుంచి కాంతి పుంజములు బయటకు వచ్చి ఈ కాంతంతా కలిసి చూస్తూ ఉండగా 8 భుజములతో సింహవాహన అయిన అమ్మవారిగా మారిపోయింది. అంటే వీళ్ళ శరీరాల్లో ఉన్న శక్తుల ద్వారా అమ్మవారు కొత్త అవతారం ఎత్తింది. ఈ అవతారం ఎత్తి నన్ను మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ సింహవాహనం మీద ఉండి ఇప్పుడే నేను మీకు ప్రత్యక్షం అయ్యాను, ఏం కావాలో కోరుకోమంటే మహిషాసురుడిని సంహరించమన్నారు. అప్పుడు అమ్మవారు వారి ప్రార్థన అంగీకరించి మహిషాసురుడు, ఇప్పుడు మైసూరు అంటే అదే మహిషాసురపురం అంటే, అక్కడ ఇప్పటికి కూడా మైసూరులో మహిషాసురుడు విగ్రహం అమ్మవారి యొక్క గుడి ఉంది, చాముండాదేవి అని కొండ. చాముండా పర్వతం అంటే ఎందుకున్నారు, మహిషాసురుడు మనవాడే, కర్ణాటక వాడు, మైసూర్ ఆయన. ఆ మైసూరులో ఉంటే అందరి ఉసూరు వినిపించాడు, చివరికి పోరులో శరీరం విడిచిపెట్టాడు. వాడు అత్యద్భుత వాడి దగ్గర చిక్షురుడు, తాంబురుడు, దుర్ముఖుడు, భాష్కరుడు, అశిరోముడు, విడాలుడు, ధోమ్రాక్షుడు, ఇంతమంది రాక్షసులు ఉండేవారు వాడికి పరివారం. వీరితో చివరి వాడు అమ్మవారి చేతిలో మరణం పొందాడు. ఈ అమ్మవారి చేతిలో మరణించే ముందు మాత్రం తమాషా కథ ఉందని ఏం పెద్ద చెప్పాగా. మహిషాసురమర్దనం అంటే ఈ ఆషామాషి కథ చెప్పడానికి ఒక 10 రోజులు తీసుకుంటుంది కనీసం, 9 రోజులు 3 గంటలు చెబితే కనవదు. వాడు ఆఖరి యుద్ధానికి వచ్చాడు, అందరూ తెచ్చాక మహారాజు ఎప్పుడైనా అంతేనండి, అందరూ తెచ్చిపోయాక చిట్ట చివరి వాడు యుద్ధానికి వస్తాడు. మహిషుడు కామరూపుడు, ముందుగా రాక్షసాకారం ధరించి యుద్ధానికి వచ్చి అమ్మవారి అపూర్వ సౌందర్యాన్ని చూచి, ఆవిడ పూర్వ సుందరి, విశ్వ సుందరి కదా, అందుకని సుందరి నీవా ఇంతకాలం యుద్ధం చేసి మా వాళ్ళని చంపింది, నువ్వు అందగత్తివి, నేను పెళ్లి చేసుకుందామని రాయబారం పంపినప్పుడు నువ్వు సుందరివని చెప్పాడు కాని ఎంత అతిలోక సుందరివని చెప్పలేదు. ఓసి వెరిదానా, నాలాంటి వీరుడితో యుద్ధం ఎందుకు, నువ్వు నన్ను వరించావనుకో మనిద్దరం ప్రపంచాన్నంతా దున్నేయచ్చు, ఏరియచ్చు. అబ్బా నా పరాక్రమం, నా అపూర్వ పరాక్రమం, నీ సౌందర్యం, కలగాపులకం అయితే మంచి అందగాడైనా పరాక్రమవంతుడు పడతానంటే మనిద్దరం కలిస్తే నీ దరిద్రపూర్వకం, నా బుద్ధి వస్తే ప్రమాదం రా అని చేత కుదరదండి. వాడు మండు అదని వృత్తాంతం ఒక వృత్తాంతం చెప్పాడు. దేశాలు చాలా గొప్ప కదండి. వెరిదానా, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉంటాం, మంచి వరుడు దొరకడు, మంచి సంబంధాలు వచ్చినప్పుడు నవయౌవనంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ సంబంధాలు కాదంటే తర్వాత పెళ్లి అవ్వక యాత్ర పడతారు. తెలుసిన పూర్వం సింహళ ద్వీపాన్ని పరిపాలించే రాజుగారికి మండోదరిన కూతురుండేది. ఈ మండోదరి నవయౌవనవతి అయ్యింది. ఎవరొచ్చి ఆమె వివాహం చేసుకుంటామన్నా నాకు పెళ్ళొద్దు, బ్రహ్మచారిణిగా ఉంటాను, పెళ్ళైతే అందం పోతుంది, దిక్కుమాల మొగుడి చేతిలో నానా చెవాట్లు తినాలి, ఇష్టం లేని పనులు చేయాలి, స్వేచ్ఛ పోతుంది, మహిళా సాధికార దినోత్సవం నాది, నేను పెళ్ళొద్దు అని రోజు అందరినీ వంక పెట్టేది. తండ్రి ఎంత చెప్పినా యవ్వనం పాడవుతుంది, ముఖం పాడైపోతుంది, బానిసగా మగవాడి దగ్గర బ్రతకడం ఏమిటి, నేను చేసుకున్నది. చివరికి ఈవిడికి ఇంకో చెల్లెలు ఉంది. అమ్మ నీ బిడ్డ అవ్వకపోయినా చెల్లెలికి చేసేస్తామన్నారు, చెల్లెలికి చేసేస్తే చేసేది నేను మాత్రం చేసుకున్నది. ఒక రోజున కాంభోజి చేసే గురాజు పరమసుందరుడు ఒకడు వచ్చి దారిలో ఉద్యానవనంలో విహరిస్తున్న మండోదరిని చూచి, మండోదరి నువ్వు నా భార్య బొబ్బు అన్నాడు. అతను చాలా అందగాడు. అప్పుడు కూడా వాడిని చీప్ అమ్మంది. చివరికి చెల్లెలు పెళ్ళయింది. చెల్లెలు భర్త ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే అప్పుడు ఈవిడికి ఆశ కలిగిందిట. అరే అరే మంచి మంచి సంబంధాలు వచ్చాయి, పెళ్ళొద్దన్నాను, ఆఖరికి నా చెల్లెలు చెల్లెలి భర్త సుఖంగా తిరుగుతున్నారు, నాకు ఆ యోగం లేకుండా ఒంటరిగా తిరుగుతున్నాను అనుకుని నా అన్నయ్య ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంట. పాత వాళ్ళందరూ ఎవరన్నా ఉన్నారేమో అని చూశాడు ఈయన. ఇంతకాలం ఎవరు అవుతారు, పాతికేళ్ల క్రితం వచ్చిన సంబంధం ఇంకా ఇప్పుడు అవుతుందా? పాతికేళ్ల క్రితం అప్పుడు ఏదో, ఇప్పుడు ఎవరైనా సరే రూపాయలు ఎలా మారిపోతాయి? పాతికేళ్ల క్రితం పెళ్లి కొడుకుతో ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? అంచేత సృష్టిలో సృష్టి ధర్మం అది రూపం టిక్కున మారిపోతుంది. కాబట్టి అందరికీ వివాహాలు అయిపోయామా? నిన్ను కోరుకున్న రాజులందరూ పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి అన్నాడు ఆయన. అయ్యో చివరికి నాకు సంబంధం దొరకదా అనుకున్నది. అప్పటికి రూపంలో కూడా మార్పు వచ్చింది. ఒక రోజున అడ్డుగా ఒక మహారాజు కుమారుడు పెడుతుంటే అతన్ని నీకు ఇష్టమైనా పెళ్లి చేసుకోవడం అందిట ఊ అన్నాడు వాడు. అవాడిని వివాహం చేసుకున్నాక అప్పుడు అర్థమైంది, వాడు స్త్రీలోనుడు, మద్యపాన రతుడు, భ్రష్టుడు, అనేక దుర్వ్యసనాలు ఉన్నాయి. వాడు రోజు కొడుతూ తిడుతూ ఉంటే చివాట్లు తింటూ చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకుని తెచ్చింది పూర్వం. అంచేత ఆనాడు సమయానికి వివాహం చేసుకోకుండా నాశనం అయిపోయిన మండోదల్లా పడైపోగానే అమ్మవారికి కచ్చిపెడు వాడు. నీకు వీలుంటే చూడండి దేవీ భాగవతంలో, ఇది నాకు ఆశ్చర్యపడు పశ్చిమ స్కంధంలో. అంటే పురాణం చెప్పే పద్మాగర్ గారికి కూడా పురాణం చెప్పేవాడు కొందరు ఉంటారని అర్థమైంది రాడు అప్పుడు. ఇచ్చేదంటే అమ్మవారికి వాడు ఇంత నీతిని ఉపదేశించి నువ్వు అలా పాడైపోతావు వెళ్ళిదానంటే అమ్మ పక్కపక్కనవి, నేను ఇప్పుడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, కాకపోతే ఒక ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞాచమయా దత్త, నా చేత ఒక ప్రతిజ్ఞ చెయ్యబడింది, ఎవడైనా యుద్ధ రంగంలో నా ఎదురుగుండా నిలబడి నన్ను ఓడిస్తే నన్ను ఓడించిన వీరుణ్ణి మాత్రమే నేను భర్తగా వరిస్తాను, నువ్వు యుద్ధ రంగంలో నన్ను ఓడించి పట్టుకుపోండి వసి వెలిదాన చెబితే నమ్మవని వాడు యుద్ధం చేశాడు. ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధ యుద్ధాలతో పర్వతాలు కదిలిపోయాయిట, ప్రపంచం ఊగిపోయింది, చివరికి వాడిని సంహరించింది. ఆ సంహరించిన పర్వతం చాముండా పర్వతం. పర్వతం మీద వాడిని సంహరించగానే అప్పటిదాకా పంచభూతాలు కూడా ఒడిగిపోయేవిట, స్తంభించిపోయి ఉన్నాయి. అవి పడి అహాప్రకారంగా తమ పనులు చేసేవి. దేవతలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అందులో ఎంత గొప్ప స్తోత్రం అండి, అమ్మని ఆ స్తోత్రం చేశారు వాళ్ళు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతనో నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. అస్మి అంటే ఉన్నాను. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో అయ్యామ్ అని అండల్లా, హిందీలో మై హూ అండల్లా, తెలుగులో నేను ఉన్నాను అండల్లా, అలాగే సంస్కృతంలో అహం అస్మి నేను ఉన్నాను, బహువచనంలో స్మ అవుతుందన్నమాట. దేవతలు అందరూ కలిసి ధ్యానం చేస్తున్నారు కనుక తాం అంటే ఆ తల్లిని ప్రణతాహ నమస్కారము చేస్తూ స్మ ఉన్నాము అనమాట. నియతాహ ప్రణతాహ స్మతాం, దాన్ని స్మృతాము చదివేస్తారు కొంతమంది లేనిపోయింది. ప్రణతా స్మతాం అది క్రియాపదం గుర్తుపెట్టుకోండి. అస్మి స్వహ స్మ. ఓ జగన్మాత, నిన్ను మేమందరం భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నా నీ పాదాలకి. నువ్వు ఎటువంటి దానివి అంటే దేవతలు, సమస్త లోకాలకి అధిష్టాన దేవత, అందరినీ పరిపాలించే శక్తి కలిగిన వారిని మాత్రమే దేవి అనాలి. దేవి అని పేరు పెట్టుకున్నంత మాత్రమే మనందరం దేవి అవం. విష్ణు అని పేరు పెట్టుకున్నవాడు విష్ణు అవుతాడా, లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళకి లక్ష్మి ఉంటుందా? కానీ ఆ పేరుతో మనం ఒకరినొకరు పిలుచుకుంటే భగవన్ నామస్మరణ చేసినట్టు అవుతుంది. అందుకని అంటున్నాను తప్ప, నిజానికి దేవి అంటే సమస్త లోకాలని అదుపులో పెట్టి తన ఆజ్ఞతో వారు బద్ధులయ్యేలా చేసి వారిని పరిపాలించగలిగే సేవి శక్తి ఉంటే దేవి అనాలి. అందుకని దేవ్యై నమః, అన్ని లోకాలని పరిపాలించే శక్తికి నమస్కారం. మామూలు దేవి కాదు, మహాదేవి, రాజరాజేశ్వరి అన్నమాట. మహారాజులకు కూడా ఈశ్వరి, కామేశ్వరుడికి కూడా ఈశ్వరి, అటువంటి నీకు నమస్కారం. శివాయై, శివ అంటే మంగళ స్వరూపిణి. అమ్మ ఎక్కడుంటే అక్కడ శుభం తప్ప అశుభం ఉండదు. సమస్త లోకాలలోనూ శుభాలను నింపే తల్లి తన దర్శనంతో, తన స్పర్శనంతో, తన స్మరణ చేసిన వారికి, తనని మనస్సులో ఊహించుకున్న వారిని నిరంతరం ఇంటిలో ఉండి వారికి శుభము తప్ప ఇంకొకటి రానివ్వకుండా చేస్తుంది గనక, మంగళస్వరూపిణి గనక, శాంతస్వరూపిణి గనక అమ్మవారిని శివ అన్నారు. శివాయై సతతన్నమ, సతతం శివాయై అని ఒక అర్థం, ఎల్లప్పుడూ మంగళస్వరూపిణి అని ఒక అర్థం. శివాస్వరూపిణి, మంగళస్వరూపిణి అని అమ్మకి సతతం నమ ఎల్లవేళలా నమస్కరిస్తున్నాను అని ఒక అర్థం. ఎప్పుడూ నీకు నమస్కారం తల్లి. నమః ప్రకృత్యై, ప్రకృతి అంటే బుద్ధిస్వరూపిణి అని అర్థం. మనం ఇవాళ ఆలోచన చేస్తున్నామంటే అమ్మ వల్లే చెయ్యగలుగుతున్నాం.
పుట్టుకతో వచ్చిన బుద్ధిని ప్రకృతి అంటారు. గుర్తుపెట్టుకోండి మీద, పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయి, అంత తేలిక పొమ్మన్నా పోవు. ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసి మార్చుకుందామన్నా జన్మత వచ్చే లక్షణాన్ని ఆ స్వభావం అంటాం అన్నమాట, అది అంత తేలిక పోదు. అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకంతో కానీ పోదు అన్నారు. అటువంటి ప్రకృతి స్వరూపిణివి స్వభావ స్వరూపిణివి అని ఒక అర్థం. ఈ చరాచర జగత్తంతా ఉన్న ఈ వనములు, కొండలు, నదులు ఇవన్నీ కూడా అమ్మే, అందువల్ల కూడా అమ్మ ప్రకృతి స్వరూపిణి. భద్ర యై, భద్ర అంటే శుభమును కలిగించున్నది, భద్రం అంటే శుభం. అమ్మ అనుగ్రహం వల్ల ఎప్పుడు శుభములు ఉంటాయి, మనం అనుకున్న కోరికలు తీరుతాయి. మనకి ఏది మంచో మనకి తెలియదు నిజానికి. భద్రం అంటే చాలా జాగ్రత్తగా చెప్పవలసినటువంటి పదం, చాలా గొప్ప పదం అది. మా కేవలం శుభమని కాదు, ఒక్కొక్కప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ పూట టిక్కెట్ నాకు దొరకాలి విమానానికి, నీకు దండం పెట్టామన్నాం అనుకోండి, ఆ పూట టిక్కెట్ దొరకలేదు అనుకోండి, ఇంత ఒక్కున్నా మనకి టిక్కెట్ దొరకలేదు ఏమని ఏడుస్తున్నామే, అది అజ్ఞానం. నిజంగా టిక్కెట్ దొరికితే ఆ విమానం ఎక్కడో కూలిపోయి ఇంకేదో ఇబ్బంది వస్తుంది నీకు. అందుకని అమ్మవారిని స్తోత్రం చేస్తే నీకు టిక్కెట్ దొరకకుండా నువ్వు ఇక్కట్ల పాలు కాకుండా ఇంకో రోజు హాయిగా వెళ్లేలా తెలుస్తుంది. అలా మనకి కనపడకుండా మనకి ఒకవేళ దుఃఖమేమో, ఇది కష్టమేమో, అనుకున్న పని అవ్వలేదేమో అనే బాధ ఉన్నప్పటికీ మనల్ని అనుగ్రహించే తల్లి అని ఒక అర్థం. మీకు రహస్యం చెప్పరా, ఒక ఆయన ఒక ఇల్లు కొన్నాడు హైదరాబాద్. ఆ ఇల్లు కొనడం ఆయన ఎప్పుడు శుభం కాదు. నేను జ్యోతిషరీత్యా జాతకరీత్యా చూసి వరే నువ్వు ఇల్లు కొంటే పోతావరా వద్దురా బాబన్నాను, అంటే వినిపించుకోకుండా ఇల్లు కొన్నాడు. కొని కొనగానే ఈయన హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి ఓ బాంబు వేసినట్టు ట్రాన్స్ఫర్ చేశారు. అయ్యో అనుకున్నాడు, ఒక్కరోజు కూడా లేడు గృహప్రవేశం అయ్యాక, ఆ బాంబుల తోట యుద్ధం చేయలేక ఏడిచాడు. అక్కడ నేను అన్నాను, నీకు ఒకటే శుభం, అక్కడ ఇల్లు కట్టు, నువ్వు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాను. వాడికి గృహయోగం లేదు అందుకని అక్కడితో నీ ఇల్లు కట్టాడు. వెంటనే తీసుకెళ్లి అస్సాంలో పారేశాడు. మళ్ళీ అక్కడ ఉండలేకపోయాడు, మళ్ళీ ఇల్లు కట్టాను, ఓ అపార్ట్మెంట్ కొన్నాడు, గృహప్రవేశం చేశాడు, తీసుకొచ్చి మళ్ళీ విజయవాడలో పారేశాడు. ఇప్పుడు సొంతంగా ఉన్నాడు. ఎందుకు చెప్తానంటే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటే సుఖం అనుకుంటున్నాడు కానీ పిచ్చాడు ఈ ఇల్లు కట్టుకోవడం వల్ల వాడికి సుఖం లేదు. అందుకని అమ్మవారు ఏం చేస్తుందనమాట, ఓరి పిచ్చివాడ నీ దృష్టిలో ఇల్లు శుభం కానీ నీకు ఇంటిలో ఉంటే నీ జాతకరీత్యా నీకు నష్టం ఉంది, అందుకని దాని బదులు ఇంకో తోటికి పెట్టుతున్నాను అంటుంది. అది మనకు అర్థం కాదు. దేని వల్ల మనకి శుభమో, దేని వల్ల నష్టం మనకి తెలియదు. మనం అనుకుంటాం, అయ్యో ఎన్ని ఉపాసనలు చేసాం, మహాత్ములు అడిగాం, కష్టపడి ఇల్లు కొనుక్కున్నాం, కొంప కొనుక్కోగానే అక్కడి నుంచి బయటకు వెళ్ళాం అనుకుంటున్నాం తప్ప, ఆ కొంపలో ఉంటే నీ కొంప ములుగుతుందని నీకు తెలియదు కాబట్టి నీకు ఆ కొంపలో నుంచి బయటపడేలా చేసి శుభమిస్తున్నది కనుక అమ్మవారిని భద్ర. మన సంకల్పం కంటే అమ్మ సంకల్పం గొప్పది కనుక ఏది మంచో మనకి తెలియదు కనుక మనకు అవసరమైనది మనకి చేసి పెట్టి మనకి తెలియకుండా రహస్యముగా శుభములు ఇచ్చి తల్లి భద్ర. అందుకని భద్ర యై సతతం నమః, అటువంటి భద్రకి నమస్కారం. ప్రణత స్వతామ, అటువంటి తల్లిని గురించి నమస్కరిస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది చాలా గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రం అసలు దుర్గా సప్తశతికి ఒక ప్రాణం. అమ్మవారు సమస్త మంగళములను ఇచ్చుతల్లి. త్ర్యంబక దేవి ఓ పక్కన శివుడిది భార్యగా పార్వతిగా ఉంది, విష్ణుపత్రిక నారాయణిగా ఉన్నది, గౌరీ అనే పేరుతో గౌరవర్ణంలో ఈ చరాచర జగత్తంతటి కాపాడుతుంది. అంటే అమ్మవారు మూడు వర్ణాలతో ఉంటుంది. అటువంటి తల్లి కొరకు నమస్కారం. ఇది ఐం క్లీం సౌహ్ అనే మూడు బీజములతో కూడిన బాలామంత్రంతో కూడినటువంటి మంత్రం ఇది. ఇందులో మొట్టమొదటి చూసారా గౌరీ, అది క్లీంకార బీజం. త్ర్యంబకే దేవి, ఇది అయంకార బీజం. నారాయణి అంటే సౌహ్ అనే బీజం. ఈ మూడు బీజములు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ శ్లోకం చాలా గొప్పది. శ్లోకాలు ఈ మంత్ర శ్లోకాలు. మామూలు శ్లోకాలు అయితే మనం వాటిలో వేరే పదాలు పెట్టుకోవచ్చు, కానీ ఈ శ్లోకాల్లో మాత్రం ఒకదాని బదులు శరణ్య త్ర్యంబకే గౌరీ అన్న చోట మనకు నచ్చింది కదా అని లక్ష్మణో ఇంకో దేవునో పెడితే మంత్రాన్ని పాడు చేసే అధికారం మనకు లేదు. మిగతా శ్లోకాలు మార్చుకోవచ్చు కావాలంటే, పద్మాకర నమస్తు పద్మాగర బదులు రత్నాగర పెట్టుకోవచ్చు, రత్నాగర బదులు కానీ ఇంకొక శ్రీచరణ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి ఏదో అనొచ్చు మనం, కానీ మంత్రముని మార్చే అధికారం మాత్రం లేదు. అందుకే ఇది చాలా గొప్పది. అసలు వీటికి ఎన్ని నియమాలు ఉన్నాయండి, వీటికి గురు పరంపర కావాలి. వీటిని
ఇప్పుడు తాత్కాలికంగా వాటి వల్ల నష్టం ఉందా లేకపోయినా మంత్రములను గనక మన ఇష్టం వచ్చినట్టు కంపు చేసి వారి చేస్తే అంటే గురువు గారి యొక్క అనుజ్ఞ లేకుండా చంపు టీకరణలు చేస్తే అటువంటి దానిలో వార్ధక్యంలో ఎక్కువ ఇబ్బంది వస్తుంది, తర్వాత నరకం అవుతుంది. ఆ మాట స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ మంత్రశాస్త్రంలో ఉన్న శ్లోకాలను మాత్రం చాలా జాగ్రత్తగా నియమంగా చదవాలి. కేవలం కథ కోసం చదివినప్పుడు మీకు దోషం చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పుస్తకం పారాయణ చేస్తే కథ కోసం ఏ దోషం ఉండదు, కోరికతో చేసినప్పుడు నియమం ఉండాలి. కోరికలు లేని వాడికి నియమం లేదు. అలాగని నేను మీకు చెప్పేట్టు పదాలు మాత్రం మార్చడానికి వీలు లేదు, ఇట్లు చెడు అట్లు చెడు మంత్రం కదా అది. అయిన తర్వాత క్రీమే ఉండాలంటే నేను క్రీమ్ అయిన సౌకరకూడదు అంటే ఎలా కుదురుతుంది? బోడి కారునే నో పార్కింగ్ అన్నమాట మార్చడానికి అక్కడ పార్కింగ్ చేయడానికి లేదే పట్టుకుపోతారే మిమ్మల్ని. పెద్ద కారున్న తోట చిన్న కారుని, చిన్న కారున్న తోట పెద్ద కారుని మన ఇష్టం పెట్టకూడదే. రాంగ్ వేలో వెళ్ళకూడదే. ఇక్కడ యారో మార్కు ఎర్రగా ఉన్నప్పుడు ప్రయాణం చేయడానికి వీల్లేదే. ఒకళ్ళు పెడితే నువ్వు ముందే పోతావే, అరెస్ట్ చేయడం పక్కనట్టు డామ్ అంటావు. అలాగే మంత్రములు కూడా ట్రాఫిక్ రూల్స్ కంటే, అమెరికన్ రూల్స్ కంటే డేంజర్. చాలా జాగ్రత్తగా పాటించాలి. మరి ఇక్కడ పాటించకపోతే ఒక్కొక్కప్పుడు నష్టం రావచ్చు రాకపోవచ్చు, అక్కడ మాత్రం వచ్చి తీరుతుంది. అందుకని ఈ మంత్రములు బీజములు చాలా జాగ్రత్తగా గురుముఖత. దీనికి మీరు అనుకున్న లౌకిక స్వరాలు వేరు, వేదస్వరం వేరు, మంత్రశాస్త్రం వేరు. అందుకే మంత్రానికి సహజమైన వేదంతో ముడి ఎప్పుడు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోకండి. ఈ ఉపాసనాకాండ గురు పరంపరతో రావలసింది. అందుకే శంకరాచార్యుల వారి ద్వారా శృంగేరి పీఠాలకో లేకపోతే ఇంకో కంచి పీఠాలకో అలాగే పెద్దల ద్వారా మా పీఠాలకో, మా పీఠాల పరంపర ఎందుకు సరదాస పీఠాలు పెడతారనుకుంటారా? దానికి ఒక శ్రీచక్ర అర్చన విధానం ఉన్నది. అది చెయ్యకుండా రోడ్డు మీద కూర్చుని కాలక్షేపం చేసి పారాయణ చేసే గ్రంథములు ఇవి కావు. అందుకని దుర్గా సప్తశతి మహామంత్ర శాస్త్రం, దాని పారాయణతో ప్రపంచాన్ని మనం చేతిలోకి తెచ్చుకోవచ్చు, కానీ కోరికలకి వినియోగించుకోకూడదు ఒక్కటే. అందుకే నిజంగా ఆ దుర్గా సప్తశతిని మేము రోజు మాకు మంత్రశాస్త్ర పరంపర ఉంది పీఠం, దాన్ని పారాయణ చేసే కోరిక 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 తీరుతుంది. కానీ చెప్పాక వ్యక్తిగతమైన కోరికలను ఎప్పుడు మేము వాటి ద్వారా కోరకూడదు, మీరు కోరకూడదు. కానీ పారాయణ చేస్తే కోరికలు తీరుతాయి, అది దాని గొప్పతనం. అది పారాయణ చేస్తే నీకు ఎప్పుడు ఏది రావాలో వస్తుంది. కోరితే ఆ కోరిక తగిన నియమం లేకపోతే బెడిసి కొట్టచ్చు అనమాట. అటువంటి మంత్రశాస్త్రం. ఇప్పుడు వాళ్ళ అమ్మవారిని మహిషాసుర మర్దనానంతరం భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అప్పుడు అమ్మ, నేను మీకోసం ఎప్పుడు ఈ హిమాలయ పర్వతాల దగ్గర ఉంటాను, మీకు ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు నన్ను ప్రార్థించండి, నేను ప్రత్యక్షం అవుతానండి. అమ్మకి నమస్కరించి ఇళ్ళకి వెళ్ళారు. వీళ్ళ కర్మయోగం ఇది జరిగిన కొద్ది రోజులకి శుంభుడు నిశుంభుడు అని రాక్షసులు మళ్ళీ వాళ్ళు విజృంభించారు. ఈ శుంభ నిశుంభుల బాధ తట్టుకోలేక మళ్ళీ దేవతలంతా హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు అక్కడ ఆ సమయంలో పార్వతీదేవి ఉన్నది, వీళ్ళేమో జగదమ్మని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఆ సమయానికి శివుణ్ణి అర్చిస్తూ కైలాస పర్వతం మీద అమ్మ పార్వతీదేవి కూర్చుంది. దేవతలంతా అమ్మవారిని రకరకాలుగా ప్రార్థించారు. అమ్మ నీ అంత గొప్పది లేని తల్లి అని మమ్మల్ని అనుగ్రహించు తల్లి, దుర్గాయ నమో నిత్యాయ ఖ్యాత్యై తే నమో నమః అంటూ ప్రార్థించారు. నువ్వు దుర్గవి, కష్టాల నుంచి గట్టెక్కించే తల్లివి, కీర్తిస్వరూపిణివే. అప్పుడు ఈ పార్వతీదేవికి అనుమానం వచ్చి ఎవరన్నా ఇంతకుండా వచ్చి నా ఎదురుకుండా నిలబడి మీరు ప్రార్థిస్తున్నారు, ఇప్పుడు ప్రార్థిస్తున్నది మీరు ఎవరిని అన్నది. అనగానే నన్ను గురించి ప్రార్థిస్తున్నారు అంటూ పార్వతీ శరీరం నుంచి ఒక అద్భుత దివ్య శక్తి బయటకు వచ్చింది. పార్వత్యాహ శరీర కోశాత్ వినిర్గత ఆశా కౌశికి. శరీర కోశం పార్వతీదేవి శరీరం అనేటటువంటి దాని నుండి బయటికి రావటం వల్ల అప్పటి నుంచి ఆ దేవతకి కౌశికి అని పేరు వచ్చింది అనమాట. ఆ కౌశికీదేవి బయటికి రాగానే ఆవిడ శరీరం కరిగి నదిగా ప్రవహించింది, అదే కౌశికీ నది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉంది కోసి అని కూడా అంటామే, అసలు సంస్కృతంలో కౌశికి, తర్వాత కోసి అని కూడా వికృతి రూపంలో పిలుస్తాం. అదిగో ఆ కౌశికీ నదీ తీరంలోనే శమీక మహర్షి ఆశ్రమం ఉండేది, అక్కడే పరీక్షిత్తుకి శృతి శాపం ఇచ్చింది కౌశికీ నది దగ్గరే. ఈ కౌశికీ నది కూడా ఆ తల్లి రూపమే, మారు రూపమే. అందుకే అందులో స్నానం చేస్తే మాయ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఎక్కువ భాగం, సంపూర్ణంగా కాకుండా కొంతైనా జయించగలుగుతాం. ఇప్పుడు ఆ కౌశికి బయటకు వచ్చి రాగానే అప్పటిదాకా పార్వతీదేవి తెల్లగా మెరిసిపోతూ ఉండేది. ఈ అమ్మవారు రాగానే ఒక్కసారి నల్లగా నీలం అయిపోయింది. ఇదేంట్రా నా రూపం అయిపోయింది అనుకున్నది ఆవిడ. ఆ తర్వాత కొంతకాలానికి శివుడు ఆవిడ హాస్యం ఆడి, పార్వతి తెల్లగా ఉన్నవారు పెళ్లి చూపుల్లో చూసి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు హఠాత్తుగా నల్ల పడిపోయావు,
అబ్బాయి హాస్యమాడాడు. శివపురాణంలో చాలా అందమైన కథ అంటే నిజంగా నాకు చూసినప్పుడల్లా శివుడు కూడా మళ్ళీ వెళ్ళపడలు ఆడతాడు. భార్య ఏమంటే అందంగా ఉన్నప్పుడు చేసుకున్నట్ట కొంచెం వయస్సు మార్పు రాగానే వీరికి చికాకు వచ్చింది అనమాట. చికాకు కాదు ఒక హాస్యం. వెంటనే ఆవిడ అయితే అడిగాను అని వెళ్ళిపోయింది. అడిగానని చెప్పి మరి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళి కఠోర దీక్షతో తపస్సు చేసి తపశక్తితో మళ్ళీ నల్లధనాన్ని వదిలించుకుంది అని శివపురాణంలో శివపార్వతుల కళ్యాణానంతరం ఉంటుంది అనమాట. అద్భుతమైన కట్టు అది. అదో పక్కన పెడితే అమ్మవారు గౌరీ కాస్త కాళీవర్ణంలోకి బషీవర్ణమభూతదా అంటాడు. దుర్గా సప్తశతిలో ఇదే పదం బషీవర్ణమభూతదా. బషి అంటే సిర, బ్లాక్ ఇంక్, నల్లని సిరాలాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ కౌశికీదేవి బయటకు వచ్చి నాయనలారా దేవతలారా మీ కోరిక ఏమిటండి, శుంభుడు నిశుంభుడు అనే మరో ఇద్దరు రాక్షసులు కూడా మహిషాసురుడి తర్వాత బ్రహ్మవరాలు పొంది ప్రాణాలు తీస్తున్నారు, వాటిని సంహరించమన్నారు. కష్టం వస్తేనే దేవతలకి అమ్మవారు గుర్తు వస్తుంది, సుఖం వస్తే ఇంకా అభ్యయం అంత గొప్పవాడు లేవంటారు. ఇప్పుడు అమ్మవారు వారిని సంహరించడానికి శుంభని శుంభులు ఉండేటటువంటి మందర పర్వత ప్రాంగణానికి వెళ్ళింది. అబ్బో శుంభని శుంభులు ఈ అమ్మవారి సౌందర్యం గురించి విని ఇంత సుందరీయమని అసహాయ సూరురాలే యుద్ధానికి రావడం ఏమిటి అన్నారు. ఇంతలో నిశుంభుడు, అన్నయ్య చాలా రోజుల నుంచి నువ్వు పెళ్లి మాత్రం చేసుకోకుండా తిరుగుతున్నావు కదా, ఆ కొసవెరుపు మీకు అర్థమయ్యే ఉంటుంది. వాటికి వాడు బ్రహ్మచారులు కాదు, వివాహం మాత్రమే చేసుకోవడం లేదు. ఇంతకాలానికి ఒక సుందరీమణి ఎవరో వచ్చింది, ఆమెను పెళ్లి చేసుకున్నావు అనుకో, మాకు వదిలి వచ్చినట్టు ఉంటుంది, ప్రజలకు రాణి వచ్చినట్టు ఉంటుంది అనగా బాగానే ఉందని ముందు ధూమ్రలోచనుడు అనేవాడిని పంపాడు. ఈ ధూమ్రలోచనుడిని సంహరించడానికి అమ్మవారు తన నుదుటి కన్ను తెరిచి అందులోంచి మహాకాళిని సృష్టించింది. చతుర్భుజాలతో భయంకరమైన నల్లని రూపంతో మెడలో కపాలమాలతో పుట్టుకొచ్చింది కాళి. ఈ కాళి వల్ల దేవతలకి భద్రం కనుక భద్రకాళి, రాక్షసులకి భయంకరిణి కాబట్టి మహాకాళి. మహంకాళి అనే పదం లేస్తున్నా దిగ్మాలు కూడా అస్తవాడు మహంకాళి మహంకాళి అంటారే భాషలా అనేటువంటి వాళ్ళు అనే పదం. మహం అనేది లేదు, మహాకాళి అంతే. ఈ వ్యవహారాలు ఏదైనా అంటాగా అమ్మవారు అండాలా, అమ్మవారు అండడానికి వచ్చిన వాడు అనుకోండి, వచ్చిన రోడ్డు అండాలా, ఆ వచ్చిన రోడ్డుతో వదిలిపెడతారు వాపదలు సా పెట్టకుండా కొంతలో కొంత రైవనుకోండి. అంచేత వ్యవహారంలో కూడా పదాలు మారిపోతున్నాయి తప్ప నిజమున కానీ మహాకాళి. ఈ మహాకాళి ధూమ్రలోచనుడిని చంపింది. ఆ తర్వాత చండు ముండు అని ఇద్దరు రాక్షసులు పంపాడు శుంభుడు. ఈ చండముండాసురుని చంపింది. చండముండాసుర నిషోధిత్వాత్ చాముండేటి చ విఖ్యాత, అప్పటి నుంచి అమ్మవారికి చాముండ అని పేరు వచ్చింది. చండుండి ముండుండి చంపింది కనుక. ఈ చండముండుల పేరు ఏం తప్పనుకోకండి, చండు అనేవాడు తీవ్రమైన వేగంతో యుద్ధం చేసేవాడు, ముండు అనేవాడు ఎప్పుడు గుండు చేయించుకునేవాడు. ముండనము అంటే గుండు చేయించుకున్నట్టు అనమాట. వాడికి అదోది అమెరికా వచ్చాక ఈ నీళ్ళకి దుట్టు ఊడిపోతుంది ఎందుకు వచ్చిందని నున్నగా ముండు చేయించుకునేవాడు వాడు. అందుకని ఎప్పుడు ముండనం చేయించుకోవటం వల్ల వాడికి ముండు అని పేరు వచ్చింది. ఈ చండముండాసురుల్ని భయంకర యుద్ధంలో సంహరించటం వల్ల వాళ్ళ కపాలములను తన మెడలో వేసుకోవటం వల్ల అమ్మవారు చాముండ చాముండేది విఖ్యాత. ఈ విధంగా అమ్మ చాముండగా ప్రసిద్ధి వెక్కింది. ఆ తర్వాత రక్తబీజుడిని పంపాడు వాడు. ఈ రక్తబీజుడు వైశాస్త్రుడు సోదరుడు అని చెప్పుకున్నాం కదా మనం. నాకు పరీక్ష ఏంటంటే ఎప్పుడు చూసినా సప్తశతి లాంటిది గంటన్నర రెండు గంటల్లో చెప్పమండం. అదే రక్తబీజుడు అనేటువంటి చంపడం. ఈ రక్తబీజుడికి శరీరం మీద గాయం అయితే నెత్తురు బిందువు నేల మీద పడితే అందులోంచి మరో రక్తబీజుడు పుడతాడు. వాడిని చంపడం ఎలాగా, కాళికాదేమో ఓటు పొడిచింది సోలంతో యుద్ధంలో, ఇక శరీరం నుంచి రక్తం చింది ఆ బిందువులు నేల మీద పడటంతో రక్తబీజులు పుట్టుకొచ్చారు. మళ్లీ వీళ్ళని చంపడానికి ఏం చేసింది ఇప్పుడు అమ్మవారు, తన శరీరం నుంచి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాగేంద్రి చాముండ అని పిలువబడే సప్త మాతృకలు సృష్టించింది. ఈ సప్త మాతృకలు ఎడ అక్కడ ఈ రాక్షసులు కొడుతూ ఉంటే వాళ్ళ శరీరం నుంచి మళ్ళీ రక్త బిందువులు అసంఖ్యాకంగా